సంజీవిని విద్య, ఒక విచిత్రమైనటువంటి విద్య. ఈ విద్య గురించి మనకి తెలుసున్నటువంటి కథల్లో ఒక కథ ఏంటి అంటే, బృహస్పతి యొక్క కొడుకు కచుడు సంజీవిని విద్య నేర్చుకోవటానికి, దాని ముందు ఇంకో పదం కూడా పడుతుంది, మృత సంజీవిని విద్య నేర్చుకోవటానికి రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్య వద్ద దగ్గరికి వెళ్తాడు. శుక్రాచార్య వారికి దేవయాని అనేటువంటి ఒక కూతురు ఉంటుంది, ఆ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఇది కథ, కచ దేవయాని కథ. ఈ సంజీవిని విద్య నేర్చుకోవటానికి అతను అనేక రకాలైనటువంటి అవస్థలు పడి, రాక్షసులు అతను సంజీవిని విద్య నేర్చుకోకుండా ఉండాలని చెప్పి అనేక రకాలుగా అతన్ని బాధించి చంపడానికి ప్రయత్నం చేసి, చచ్చిపోయిన తర్వాత మళ్ళా ఆ శుక్రాచార్యుల వారే అతన్ని దేవయాని వల్ల, అతని కచుడి మీద దేవయానికి ఉన్నటువంటి ప్రేమ వల్ల అతన్ని తిరిగి తిరిగి మళ్ళా బతికిస్తూ ఉంటే, చివరికి రాక్షసులు ఇది పద్ధతి కాదని చెప్పి కచుడిని చంపేసి అతన్ని కాల్చేసి అతన్ని బూడిద చేసేసి శుక్రాచార్యుల వారు తాగేటటువంటి మద్యంలో కలిపేస్తారు, తాగించేస్తారు శుక్రాచార్యుల వారి చేత. అప్పుడు కచుడి యొక్క ఆ చితావశేషాలు లేకపోతే భస్మావశేషాలు శుక్రాచార్యుల వారి కడుపులోకి వెళ్ళిపోతాయి. దేవయాని చాలా బాధపడుతుంది, నువ్వు బతికించి తీరాల్సిందే అంటుంది. ఎలా బతికిస్తాడు, పొట్ట చీల్చుకు రావాలి అతను, పొట్ట చీల్చుకు వస్తే శుక్రాచార్యుల వారు చనిపోతారు. అంచేత కడుపులో ఉన్నటువంటి భస్మ రూపంలో ఉన్నటువంటి కచుడికి సంజీవిని విద్య నేర్పి, నువ్వు బయటికి రాగానే నేను చచ్చిపోతాను కనుక నువ్వు మళ్ళా నన్ను బతికించు అని చెప్పి సంజీవిని విద్య ఆ విధంగా భూమి మీదకి వచ్చింది దేవతల ద్వారా అని ఒక కథ ఉంది. ఆ సంజీవిని విద్య మీకు చెప్పాలి అని ఈనాడు నా కోరిక. ఆ విద్య గురించి చెప్తూ కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రశ్నలకి ఆ విద్యలకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది కనుక ఒక విధంగా చెప్పదలుచుకుంటే, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలకి సంజీవిని విద్యకి పేర్లో తేడా తప్ప మిగతా పెద్ద తేడా ఏమీ లేదు కనుక ముందు ఆ ప్రశ్నలు చూడండి. మీరు అడిగింది ఏంటో, యజ్ఞ ప్రక్రియ వ్యక్తిలో పురోభివృద్ధి, వ్యక్తి పురోభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇది ఎందుకు చదువుతున్నానంటే క్వశ్చన్ పైకి రెండు కారణాలు, ఒకటి క్వశ్చన్ నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నానా లేదా అన్నది, మిగతా వాళ్ళకు కూడా తెలియటానికి ఆ ప్రశ్న. ఇది అడిగింది సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎవరు ఒకసారి లేచి నుంచుంటే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్, యజ్ఞ ప్రక్రియ ద్వారా విద్యా విధానం సాధ్యమా సాధ్యం కాదా? పృథ్వీ సురేష్ బాబు రైట్. కూర్చోండి. యజ్ఞ ప్రక్రియ ద్వారా మానవునిలో ఎటువంటి మార్పులు వస్తాయి, వాటి ఫలితాలు ఏంటి, దీని ద్వారా జ్ఞాన సముపార్జన ఏ విధంగా చేయవచ్చు? వాసు. మన మనస్సును ఒక విషయం మీద ఏ విధంగా ఏకాగ్రతతో ఉంచవచ్చు? వెంకట్ రైట్. మీరు ఎలా, ఎందుకు దీనిలో ప్రవేశించారు అంటే యజ్ఞ విద్యలోనా గాయత్రి పరివారంలోనా? యజ్ఞ విద్యలో. దీనిలో ప్రవేశించిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? బీకిరణ్. యజ్ఞ ప్రక్రియ ద్వారా జ్ఞాపశక్తి పెంచుకోవచ్చా లేదా వివరణ? చదువు విషయంలో భయము టెన్షన్ తగ్గించుకోవచ్చా? టి షణ్ముఖ్ కుమార్. ఈ ప్రశ్న చాలా మంది విద్యార్థులు నన్ను అడుగుతూ ఉంటారు. అడగని వాళ్ళు కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రశ్న ఇదే, ధైర్యంగా అడిగినందుకు చాలా సంతోషం. దీని తర్వాత ప్రశ్న ఏంటి అంటే, యజ్ఞ ప్రక్రియ వలన మనలోని భయం పోతుందా? వాసు. అంటే యజ్ఞ ప్రక్రియ వలన మనలోని భయం పోతుందా? వాసు. దీని తర్వాత ఇందులో రామాయణ మహాభారతాల గురించి అనేక మంది రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ రామాయణ మహాభారతాల్లో చెప్పినటువంటి కథలు కానీ, రామాయణ మహాభారతాల్లో చెప్పినటువంటి విషయాలు కానీ మధ్య రామాయణంలో రాముడి యొక్క ప్రవర్తన, మహాభారతంలో శ్రీకృష్ణుడి యొక్క ప్రవర్తన ముఖ్యంగా, అయితే మనకి దేవుడు అని మనం అందరం నమ్మేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర, వీటన్నిటి మీద కూడా అనేక రకాలైనటువంటి అపహాస్యము పాలు చేసేటటువంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి మాకు. ఆ ప్రశ్నలకు మేము జవాబు చెప్పలేకపోతున్నాము. వీటికి జవాబు ఏమిటి? ఇవి ప్రశ్నలు. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే, ముఖ్యంగా మీరు ఆలోచించవలసినటువంటి మొదటి ప్రశ్న నేను మిమ్మల్ని వేసేది ఏంటి అంటే, సంజీవని విద్య గురించి నేను చెప్తాను అని చెప్పాను నేను. దానికి ఒక కథ చెప్పాను నేను. ఏమిటి అక్కడ మనం చదువుకునేది? దేవతలకి గురువైనటువంటి బృహస్పతి యొక్క కొడుకు కచుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాడు సంజీవని విద్య? రాక్షసుల రాజు, రాక్షసుల యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుల వద్దకి. అసలు మీకు ఇక్కడ ఎందుకు ప్రశ్నించలేరు మీరు నన్ను అని, దేవతలకి సంజీవని విద్య అవసరం ఏమిటి అని? దేవతలు అమరులు కదా, వాళ్ళకి చావలేదు కదా. మన ఉద్దేశ ప్రకారము, మనకి తెలుసున్న జ్ఞాన ప్రకారము ఈ ప్రశ్న ఎవరు అడగడు? అసలు ఇంతవరకు అడగలే. అసలు తెలుసు, తెలీదు. అవును, కరెక్ట్. కానీ అక్కడ ప్రశ్న ఏంటంటే, బృహస్పతి యొక్క కొడుకుకి సంజీవని విద్య తెలియదు అని మొదలెట్టింది కదా. ఆ విద్య తెలుసుకోవటానికి శుక్రాచార్య వారి దగ్గరికి వెళ్ళారు. రాక్షసుల్లో శుక్రాచార్య వారు ఒక్కడికే తెలుసు ఆ విద్య అన్నది. ఏమో అది ఎంత నిజమో అన్నది తెలియదు, కానీ తెలుసున్నంత వరకు ఇంకొకటి వచ్చినట్టు లేదు అది. కానీ కచుడికి అసలు సంజీవని విద్య ఎందుకని? దేవతలకి సాగు లేని వాళ్ళు కదా, అమరులు కదా వాళ్ళు, అమరులంటేనే సాగు లేనటువంటి వాళ్ళు. అంచేత ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైతే వస్తాయో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఋషులు పాఠం చెప్పేటటువంటి ప్రవృత్తి, ఋషులు మనకి ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగించేటటువంటి విధానము చాలా విచిత్రమైనటువంటి విధానం. ఆ విచిత్రమైనటువంటి విధానాన్ని వాళ్ళు ఎలా పొందుపరచగలిగారు అంటే, మీరు మర్చిపోయినా ఒకవేళ ఏదైనా ఒక విషయాన్ని మీరు చెప్పడం మర్చిపోతే ఏ విద్య అయితే మీరు ఆ వ్యక్తికి బోధిస్తున్నారో వాడు వాడంతట దాన్ని తెలుసుకోగలిగేటటువంటి ప్రవృత్తి, మేల్కొల్పేటటువంటి విద్య మన ఋషుల విద్య, రామాయణ మహాభారతాల్లో చెప్పినటువంటి విద్య. మళ్ళా నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఈ విషయం మీకు బోధపడితే ఇంకా మీరే జవాబిచ్చేయగలరు అన్నిటికీ కూడా. ఈనాడు మనం విద్య నేర్చుకోవాలి అనుకుంటే ఏం చేయాల్సి వస్తుంది? ఒక విద్యాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ విద్యాలయంలో ఒక గురువు ఉంటాడు. అతను తను నేర్చుకున్నటువంటి విద్యను మీకు కూర్చోబెట్టి ఏ ఫర్ యాపిల్, ఫీ ఫర్ బ్యాట్, సీ ఫర్ క్యాట్, ఏదో అలా రకరకాలుగా, అంతేనమ్మా అలాగే నేర్పుతున్నారు మీకు కూడా. అంచేత ఆ విధంగా నేర్పుతున్నటువంటి విద్యలో గురువు దగ్గర ఉన్నటువంటి విద్యని మాత్రమే మీరు స్వీకరించగలరు. ఇంకోటి ఏంటి, బై ఛాన్స్ గురువు ఏదైనా ఒక విషయాన్ని చెప్పటం మర్చిపోతే ఆ చాప్టర్లో ఆ విషయం మీరు మళ్ళా పుస్తకంలో చూసుకోకపోతే ఆ విషయం మీకు రాదు, ఇంకా అసంభవం అది. అవునా? ఒక వ్యక్తి కానీ ఒక పుస్తకం కానీ మీకు చెప్తే తప్ప మీరు ఆ జ్ఞానాన్ని పొందలేరు. అంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? బయట నుంచి వస్తుంది. బయట నుంచి కాకుండా ట్యూషన్ ద్వారా కాకుండా ఇంట్యూషన్ లోపల నుంచి నేర్చుకునేటటువంటి విద్య ఏమైనా ఉన్నదా? బయట ఏ గురువు అవసరం లేకుండా, ఏ వ్యక్తి మనకు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా, మామూలు గురువు నేర్పే దానికంటే చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు అని అనేక సంఘటనల ద్వారా మనకి మహాత్ములు చెప్తూనే వచ్చారు. అది ఆ విద్య కేవలం భారతదేశంలోనే ఉంది, ఇంక ఏ దేశంలోనూ కూడా బాహ్యంగా ఎవరూ నేర్పకుండా, ఎవరు ఏమీ చెప్పకుండా మన నిర్మాణం వస్తుంది. అది సంభవాన్ని ఏకలవ్యుడి కథ చాలా పెద్ద ఉదాహరణ అది. స్వయంగా ఒక వ్యక్తిగా నుంచుని విద్య నేర్పాడు. పాండవులకి నేర్పాడు, కౌరవులకి నేర్పాడు. నేర్పడమే కాకుండా ఏమని వాగ్దానం చేస్తాడు, నా అంతటి వాణ్ణి నన్ను మించిన వాణ్ణిగా చేస్తానంటాడు అర్జునుడితో. అర్జునుడు కూడా ఆనందిస్తాడు, తప్పనిసరిగా మీరు నా అంతటి వాణ్ణిగా మీరు చేయండి అని ఆశ పెట్టుకుంటాడు. కానీ అర్జునుడికి ఆ విద్య నేర్పుతున్నప్పుడే ఇంకా చిన్నతనంలోనే ఏకలవ్యుడిని తీసుకుని ఏకలవ్యుడి యొక్క తండ్రి వస్తాడు అక్కడికి. వచ్చి ఏం చెప్తాడు, నా కొడుకు కూడా మీరు నేర్పండి, విద్య అంటే కుదరదు అంటాడు. అప్పుడు ఏమవుతుంది, అక్కడికి ద్రోణాచార్యుడు యొక్క మూర్తిని ఒక అడవిలో స్థాపించుకుని ఏ విద్యనవుతే ద్రోణాచార్యుడు అర్జునుడికి కూడా నేర్పలేకపోయాడు, ఆ విద్యను తను నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. నేర్చుకోవటమే కాకుండా ద్రోణాచార్యుడు ముందు దాన్ని ప్రదర్శించి ద్రోణాచార్యుడే ఆశ్చర్యపోయేటట్టు చేస్తాడు కదా. గురువు లేకుండా, వ్యక్తిగతమైనటువంటి శిక్షణ లేకుండా, మనలో మనమే జ్ఞానము సంపాదించుకుని, ఎటువంటి జ్ఞానము సంపాదించుకోగలగాలి, ఇంకా అది అమరత్వం వైపు తీసుకెళ్లేటటువంటి జ్ఞానం కావాలి. మూడు లక్షణాలు చెప్పారు మన ఋషులు. ఆ మూడు లక్షణాలు ఉన్నటువంటి జ్ఞానాన్ని జ్ఞానము, లేకపోతే అది అజ్ఞానమే మన ఋషుల ప్రకారంలో. ఏమిటది, అసతో మా సద్గమయ, అసత్తు నుంచి సత్తు వైపుకు తీసుకెళ్ళు, వెలుగుకి వైపుకు తీసుకెళ్ళు. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యు వైపు నుంచి అమరత్వం వైపు, మృత్యువు లేని స్థితి వైపుకు తీసుకెళ్ళు. ఈ మూడు ఉంటేనే అది విద్య మన ఋషుల యొక్క దృష్టికోణంలో. అటువంటి విద్య అసలు ఇప్పుడు లేనే లేదు మనకి. అసత్తు నుంచి సత్తు వైపుకు తీసుకువెళ్ళాలి, ఫ్రమ్ అన్రియాలిటీ టు రియాలిటీ. వాస్తవికత అంటే ఏమిటి అనేటటువంటి దృష్టికోణం లేనటువంటి విద్య, చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం చేయకుండా చీకటి నుంచి ఇంకాస్త గాఢమైనటువంటి చీకటి వైపుకి మనం ప్రయాణించేటటువంటి విద్య, అమృతత్వం వైపు కాకుండా అమరత్వం వైపుకి కాకుండా ఇంకో ఎటో దిశలో వెళ్ళిపోతున్నటువంటి విద్య ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అమరత్వం గురించి చెప్పేటటువంటి విద్య అపహాస్యం కాదు కాక ఏమవుతుంది, అది ముందు మీరు కాస్త అర్థం చేసుకోండి. ఇంకో ప్రశ్న ఏంటి అంటే, మనిషి అన్నవాడు తన జీవితంలో అన్ని స్టేజెస్, బాల్యావస్థ యువావస్థ ద్వారా సాగుతున్నప్పుడు వివిధ విషయాలలో మనసు లగ్నం చేస్తాడు. ఆ మనిషికి దైవ చింతన ఏ స్టేజ్లో ఎంతవరకు ఉండాలి, దానివల్ల ఉపయోగం ఎంత ఉంటుంది? పై ప్రశ్నకు సమాధానాన్ని ప్రస్తుత స్పీడ్ ఏజ్ని దృష్టిలో ఉంచు చెప్పవలసినది. రత్నప్రసాద్, స్పీడ్ ఏజ్లో జవాబు చెప్పండి అంటే స్పీడ్గా చెప్పేమన్నా? అంచేత ఈ రామాయణానికి దానికి కూడా జవాబు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీరు అడిగిన ప్రశ్నలు అన్నీ అందులోనే వస్తాయి జవాబు. నేను ముగించేసాక ఒకవేళ మీకు జవాబు రాకపోతే మీరు మళ్ళీ నన్ను అడగండి. 15 నిమిషాలు అయిపోతుంది నేను చెప్పదలుచుకున్నట్టు విషయం. దాని తర్వాత ఇంకో 15 నిమిషాల్లో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. దాన్ని సంశయం ఉంచుకుని మాత్రం వెళ్ళకండి. యూత్ మీకు సంశయం లేకుండా ఉంటే మీరు చాలా పెద్దవాళ్ళు అవుతారు, అది నా నమ్మకం. అంచేత రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ భగవద్గీతను కానీ మనము చేసేటటువంటి దేవాలయాల్లో చేసేటటువంటి పూజలు కానీ ఇవంతా ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నామో కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుని ముగించేసాక ఒకవేళ మీకు జవాబు రాకపోతే మీరు మళ్ళీ నన్ను అడగండి. 15 నిమిషాల్లో అయిపోతుంది నేను చెప్పదలుచుకున్నట్టు విషయం. దాని తర్వాత ఇంకో 15 నిమిషాల్లో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. దాన్ని సంశయం ఉంచుకుని మాత్రం వెళ్ళకండి. యూత్ మీకు సంశయం లేకుండా ఉంటే మీరు చాలా పెద్దవాళ్ళు అవుతారు, అది నా నమ్మకం. అంచేత రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ భగవద్గీతను కానీ మనము చేసేటటువంటి దేవాలయాల్లో చేసేటటువంటి పూజలు కానీ ఇవంతా ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నామో కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన లక్ష్యం ఏంటి అంటే మనకి చావు ఉండకూడదు, చావుని అధిగమించినటువంటి వ్యక్తులుగా మనం మారాలి. నేను ఎప్పుడు కూడా చాలా గర్వంగా చెప్తూ ఉంటాను, నాకు ఇద్దరు వ్యక్తులు తెలుసు, వాళ్ళిద్దరు వయసులో కూడా 20,000 సంవత్సరాలు దాటి ఉన్నాయి అని. కానీ నాకు తెలుసు అంటే వాళ్ళకి నేను తెలుసు అనుకోకండి, పివి నరసింహారావు మనందరికీ తెలుసు, కానీ నేను ఉన్నానని పివి నరసింహారావు గారికి తెలియదు. అలాగా అనంతంగా అపారంగా మీ వయస్సు యొక్క పరిమితిని పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి అసలు చావు అనేది ఒక మిథ్య, చావు అనేది లేదు, చావు అనేది శరీరాలు ఈ బట్ట కొత్త బట్ట నాశనం అయిపోయినటువంటి బట్టలను, జీర్ణించిపోయినటువంటి బట్టలను మనం ఎలాగోటి వదిలేస్తామో అలాగే బట్టలను వదిలేసి నట్టు పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని మనం ధరిస్తూ ఉంటాము అని శ్లోకాలు వదవేయటం కాదు, నిజంగా ధరించి చూపించగలగటం అనేది దేవాలయాల్లో నేర్పబడుతుంది. జాగ్రత్త గుర్తుంచుకోండి, ఈ కాలంలో దేవాలయాలకి మనం ఎందుకు వెళ్తున్నాం? మనం పరీక్ష రాయకుండా చదవకుండా ఓ నూటి మీద కొబ్బరికాయలు కొట్టేస్తే పరీక్ష పాస్ అయిపోతామేమో, అలాంటి విద్య ఏమీ లేదు, అది జరగదు. దయం ఉంచి కొబ్బరికాయలు అనవసరంగా వేస్ట్ చేయకండి, ఇంకో పనికి పనికి వస్తాయి. అది మొక్కుబడి తీర్చుకోవటం వల్ల, స్తోత్రాలు చేయటం వల్ల, కాకా కొట్టడాల వల్ల భగవంతుడు లొంగడు. అలాంటి భగవంతుడే ఉంటే మనం చాలా ప్రమాదంలో పడిపోతాం. రేపు పరీక్ష ఉంటుంది కనుక, హే సూర్య భగవాన్ నేను గాయత్రి ఉపాసకుడిని, రేపు సూర్యోదయం అవ్వకుండా ఉండుగాక అన్నారు అనుకోండి, ఆ మీ మాట వినేటటువంటి సూర్యుడే వస్తే ఆ ప్రపంచం ఏమవుతుందో కాస్త ఆలోచించుకోండి. అందువల్ల మన దేవాలయాలలో మనం ఏ విద్యను అంటే గాయత్రి యజ్ఞము దీని ద్వారా నేర్చుకోబోతున్నాము, ఆ విద్య మన నిత్య జీవితానికి ఉపయోగపడేటటువంటి విద్య, కడుపు నింపుకోవటానికి ఉపయోగపడేటటువంటి విద్య కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఆ విద్య అనేటటువంటి పదము అన్ఫార్చునేట్గా అసలు ఈ కాలంలో కూడా విద్య, ముఖ్యంగా సైన్స్, కడుపు నింపుకోవటానికి ఉపయోగపడేటటువంటి విద్య కాదు. అది ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలను బయటికి తీసి ఆ నియమాలు ఇతరులకు ఉపయోగపడేటట్టు చేసేటటువంటి విద్య సైన్స్. కానీ ఈనాడు మనం సైన్స్ ఎందుకు చదువుతున్నాం? తొందరగా ఉద్యోగం వస్తుందేమో, లేకపోతే దానివల్ల మనం ఆజీవిక అంటే మనం కడుపు నింపుకోవాలేమో అనే విధానంతో చదువును చదువుతున్నాం తప్ప విద్య యొక్క అసలు రహస్యాన్ని మనం ఎప్పుడూ పట్టించుకోలేకపోతున్నాం. అందువల్ల ఈ అనుమానాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ అనుమానాలన్నింటినీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాయత్రి మంత్రము, యజ్ఞము, ఈ రెండింటినీ కూడా ఆధునిక భాషలో మనం చెప్పుకోవాలి అంటే, స్పీడేజ్లో జవాబు చెప్పన్నారు కదా, ఆధునిక భాషలో జవాబు చెప్పుకోవాలంటే సోలార్ ఎనర్జీ, సూర్యుడి యొక్క శక్తిని, సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకుంటూ, ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటూ మైక్ ఆపరేట్ చేసుకోవచ్చు, వీడియో కెమెరా ఆపరేట్ చేసుకోవచ్చు, సినిమాలు తయారు చేసుకోవచ్చు, రకరకాల ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ద్వారా, అనేక ఉపయోగాలు ఉన్నాయి కదా. అలాగా ఆ సూర్యశక్తిని ఉపయోగించుకుంటూ మీకు జీవితంలో ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నప్పటికీ కూడా ఆ కోరిక ఎలాంటిదైనా సరే అభ్యంతరం లేని ఋషులకి, సైన్స్లో ఎలక్ట్రిసిటీని ఇక్కడ తయారు చేసి పెట్టుకున్నాక, లైట్ వెలిగించుకున్నాక, ఆ లైట్లో రామాయణం చదువుతావా, మహాభారతం చదువుతావా, లేకపోతే నవల చదువుతావా అన్నది ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ప్రశ్న కాదు. అది ప్రశ్న ఎవరికి సంబంధించింది? అది ఉపయోగించుకునేవాడికి సంబంధించింది. అలాగే సూర్యుడి యొక్క శక్తి ఉన్నది, సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకోవటానికి యజ్ఞ విద్య ఉన్నది. ఈ రెండింటినీ కనుక మీరు ఉపయోగించుకుంటే ప్రపంచంలో మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, ఏ గురువు మీకు అక్కర్లేదు, ఏ సమాజము మీకు అక్కర్లేదు, ఏ లోకాల్లోకైనా వెళ్ళిపోవచ్చు. 14 లోకాల గురించి వివరణ ఉంది మన పుస్తకాలలో, కేవలము మన పృథ్వీ గ్రహమే కాకుండా ఈ లోక లోకాంతర యానాలన్నీ కూడా చేయగలిగేటటువంటి సామర్థ్యము ఈ రెండింటి మీద వస్తుంది. దేని మీద? సూర్యశక్తి మీద, యజ్ఞ విద్య మీద. యజ్ఞ విద్య గురించి మీరు అడిగినటువంటి ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, యజ్ఞ విద్య చదువులో ఎంత ఉపయోగపడుతుంది? చదువులోనే కాదు, అసలు మనం శ్వాస పీల్చుకుని వదలటం కూడా యజ్ఞ విద్యే, మనం జీవించటం కూడా యజ్ఞ విద్యే, పృథ్వీ సూర్యుడు చుట్టూ తిరగటం కూడా యజ్ఞ విద్యే. అసలు యజ్ఞ విద్య అనేది మీ మనస్సుల్లో కనుక ఈనాడు ఇలా కుండాలు పెట్టుకుని 4 సమితలు తీసుకొచ్చి నేతితో హవనము చేయటం మాత్రమే యజ్ఞము అని మీరు అనుకుంటే మీకు నేను తప్పుడు భావన కలిగించినట్టే లెక్క. అది యజ్ఞము కాదు. యజ్ఞములో ఒక భాగం, అది అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఆ అనేక రకాలైనటువంటి యజ్ఞాలలో ఇది ఒక రకమైనటువంటి యజ్ఞము. భగవద్గీతలో రకరకాల యజ్ఞాల గురించి చెప్తూ ఆ యజ్ఞ విధానానికి మూడు సూత్రాలు చెప్తాడు. ఈ మూడు సూత్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని యజ్ఞము అంటాం. ఎక్కడెక్కడ మూడు సూత్రాలు ఉండవో దాన్ని యజ్ఞము అన. మహాభారతంలోనే ఒక కథ ఉంది. ఏంటి ఆ కథ? రాజసు యజ్ఞం జరుపుకుంటాడు యుధిష్ఠిరుడు. ఎవరి సమక్షంలో? స్వయంగా శ్రీకృష్ణుడి సమక్షంలో. వేదాలన్నింటినీ సంకలితం చేసినటువంటి వ్యాసుడి సమక్షంలో, వేదాలు బాగా తెలిసి ఆ వేద విజ్ఞానాన్ని తెలిసినటువంటి వ్యక్తుల సమక్షంలో రాజసు యజ్ఞం జరుపుకుంటాడు. ఆ రాజసు యజ్ఞం జరుపుకున్న తర్వాత ఒక ముంగిస వస్తుంది అక్కడికి. ఆ ముంగిస అక్కడ పొల్లాడుతూ ఉంటుంది. ఏంటి ఆ ముంగిసలో ఉన్నటువంటి విశేషం అంటే, దాని యొక్క సగం భాగము బంగారంలో ఉంది, మిగతా సగం భాగము మామూలుగా ఉంది. అది ఏమని చెప్తుంది అంటే, ఓ వారం రోజులు బట్టి భోజనము లేనటువంటి, ఆహారము లేనటువంటి ఒక వ్యక్తి చేసిన యజ్ఞము వల్ల నా సగం భాగము బంగారం అయిపోయింది. స్వయంగా శ్రీకృష్ణుడే నుంచి ఉండి తయారు చేసినటువంటి యజ్ఞంలో నా మిగతా సగం భాగం కూడా బంగారంగా మారుతుందా అనుకుని వచ్చాను నేను, అందుకని ఇక్కడ పొరలాడుతున్నాను. అంటే మనం వెళ్ళిపోయాక ఇక్కడ చూడండి, ముంగిసి ఏదైనా వస్తుందేమో పొరలాడటానికి. వస్తే గమనించండి, ఆ ముంగిసే అయి ఉంటుంది, అది ఇంకా సగం భాగం దాన్ని పూర్తి కాలే. మీరు యజ్ఞ విద్య కరెక్ట్గా నేర్చుకుని చేసిన తర్వాతే దాని మిగతా సగం భాగము పూర్తవుతుంది, బంగారు రంగులోకి వస్తుంది. అర్థమైందా యజ్ఞం అంటే ఏంటో? అర్థం కాలేదేమో, మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. యజ్ఞ విధానంలో సద్గుణాల క్రోధి చేసుకోవటం కానీ, సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తులు కలిసి మెలిసి పనిచేయటం కానీ, వాళ్ళు చేసినటువంటి పని సమాజానికి ఉపయోగపడటం కానీ జరగకపోతే దానికి మన ఋషులు యజ్ఞము అని పేరు పెట్టలేదు. మనం చేసినటువంటి పనిలో మూడు లక్షణాలు ఉండాలి. ఎప్పుడైనా కూడా యజ్ఞము అని పేరు పెట్టాలి అనుకుంటే ఏంటా లక్షణాలు? మొట్టమొదట మనకి మంచి మార్గం వైపు మనం వెళ్ళగలగాలి, మంచి గుణాలు మనలో ఉండాలి. రెండోది, మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి ఒక చోట చేరి పనిచేయగలగాలి. ఈ పని దేనికి సంబంధించింది? ఏమి ఉండాలి? సమాజానికి ఉపయోగపడి సమాజానికి మంచి చేసేటటువంటి పని ఉంటేనే యజ్ఞము అన్నాం మనం, లేకపోతే దాన్ని యజ్ఞము అనం. సైంటిస్ట్ ఉన్నారు, ఎడిసన్ ఉన్నాడు, బల్బు కనిపెట్టాడు. ఈ బల్బు ఎందుకు కనిపెట్టగలిగాడు? అతనిలో ఓర్పు, సహనము లాంటి రెండు లక్షణాలు ఉన్నాయి కనుక. సుమారు 4000 ప్రయోగాలు చేసేట అతను బల్బును కనిపెట్టే ముందు, బల్బులో ఉన్నటువంటి ఫిలమెంట్ ఉంటుంది కదా, ఆ ఫిలమెంట్ని మీరు ఎడిసన్ యొక్క లైఫ్ హిస్టరీ చదివితే తెలుస్తుంది, 4000 ప్రయోగాలు చేశాడు. ఎన్ని రకాలుగా ప్రయోగం చేసినా బల్బులో ఏ వస్తువు పెట్టినా కూడా నిలబడేది కాదు, భగ్గుమని మండి కాలిపోయేది. క్షమ, ఓర్పు, సహనము ఇవన్నీ దైవీ గుణాలే. ఆ గుణాన్ని ఉపయోగించుకున్నాడు. ఒకసారి తర్వాత ఇంకోసారి, ఇంకోసారి తర్వాత ఒకసారి అతను చేసిన ప్రయోగాలన్నీ ఫెయిల్ అవుతూ ఉంటే చివరికి 4001వ సారు 4002వ సారు సక్రియ అవుతాడు అతను. చేసిన తర్వాత ఏం చేశాడు దాన్ని? అతను తన దగ్గర దాచిపెట్టుకోలే ఆ బల్బుని. ఆ బల్బు తయారు చేసేటటువంటి విద్యను ఏం చేశాడు? అందరికి పంచిపెట్టాడు. ఈనాడు అయితే రాయల్టీసు ఇవన్నీ వచ్చాయి, కానీ ఎడిసన్ దేని మీద రాయల్టీ తీసుకోలే, దేని మీద పేటెంట్ తీసుకోలే. పేటెంట్ తీసుకున్నా అది దాని మీద వచ్చేటటువంటి డబ్బు నాకే చెందాలి అనలే, దాన్ని దానము అంటాం. అంచేత సైంటిస్టులు అందరూ కూడా యజ్ఞ ప్రక్రియ చేసేవాళ్లే. మరి ఇప్పుడు మనం చేసినటువంటి ఈ యజ్ఞ ప్రక్రియ, ఈనాడు మనం చేసినటువంటి యజ్ఞ ప్రక్రియని మళ్ళా మీరు ఇంకోసారి చేయండి. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని అర్థం చేసుకుని దీన్ని మీరు ఉపయోగించుకుంటే మీకు చాలా లాభాలు వస్తాయి అని ఎందుకు చెప్పాము అన్న దానికి జవాబు ఏంటి అంటే, భౌతిక జగత్తులో మనం కేవలం భౌతికమైనటువంటి పరిస్థితుల్ని అంచనా వేస్తూ ఉంటాం. భౌతికంగా మనకి ఏం లాభం వచ్చింది, భౌతికమైనటువంటి ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయి. కానీ సైంటిస్టులు, ముఖ్యంగా ఐన్స్టీన్ తర్వాత వచ్చినటువంటి సైంటిస్టులు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితికి లోనయ్యన్నారు. ఆ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, రష్యాలో జరిగినటువంటి ఒక ప్రయోగము, దానిని 101వ కోతి ప్రయోగము అని పేరు పెట్టారు దానికి. మళ్ళీ ఆ పేరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పొచ్చు. 101వ కోతి ప్రయోగం స్పీడ్ ఏజ్ లో జరిగినటువంటి ప్రయోగమే ఇది. ఒక 5 సంవత్సరాల కిందట జరిగిన ప్రయోగమే ఇది. ఏంటి ఆ ప్రయోగం యొక్క ఫలితాలు? దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో 100 కోతులు తీసుకొచ్చారు. ఆ 100 కోతులకి కూడా వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేయించారు. సర్కస్ లో ఉంటుంది కదా, చేతులు ఇలా పెట్టడం, మొగ్గలు వేయడం, అలా కష్టమైనటువంటి విన్యాసాలన్నీ కూడా ఆ కోతుల ద్వారా చేయించారు. చేయించిన తర్వాత ఆ కోతుల్ని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన 1 నెల రోజుల తర్వాత ఆఫ్రికాలో అతి మారుమూల ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఒక కోతిని తీసుకొచ్చారు. ఎక్కడైతే 100 కోతులకి ప్రయోగం చేయించారో అక్కడ తీసుకొచ్చి ఆ కోతికి కూడా, అందుకే 101వ కోతి అన్నారు దాన్ని, ఆ కోతికి కూడా ఈ 100 కోతులకి ఏవే విద్యలు అయితే నేర్పించాయో ఆ విద్యని నేర్పించడం మొదలెట్టారు వాళ్ళు. శాస్త్రజ్ఞులకి ఆశ్చర్యం వేసింది, సైకాలజిస్ట్కి. ఏంటి అక్కడ ఆశ్చర్యకరమైన విషయం, ఆ 100 కోతులకి ఏ విద్య నేర్పించటానికి అయితే 5-6 నెలల కాలం పట్టిందో ఈ 101వ కోతి 5 గంటల్లో నేర్చుకుంది. స్వల్ప వ్యవధిలో అనంతమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందటానికి వాతావరణం యొక్క ప్రభావం, క్షేత్రం యొక్క ప్రభావం, వాతావరణాన్ని మారుస్తే వచ్చేటటువంటి ప్రభావాన్ని ఇప్పుడిప్పుడే శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్నారు. ఇది కోతుల మీద మాత్రమేనా? కోతుల మీద కాదు. డేవిడ్ బ్లూమ్ అనేటటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఇప్పుడు బతికే ఉన్నాడు, నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీలో అతనికి వచ్చింది. కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు 78 ఏళ్ళు 79 ఏళ్ళు ఆయనకి ఈ సంవత్సరం, ఆయన ఓ విచిత్రమైనటువంటి ఫలితాన్ని గమనించాడు. యురేనియం సల్ఫేట్, ఇంకా ఏదో పెద్ద పేరుంది, అదొక క్రిస్టల్, అదొక స్ఫటికము. స్ఫటికము అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఒక ఉప్పుని నీళ్ళలో కరిగించేసి దాన్ని అలాగే ఎండబెట్టేస్తే మెల్లిగా అందులోంచి ఉప్పు యొక్క స్ఫటికాలు బయటకు వస్తాయి. అలాగే పంచదారని బాగా నీళ్ళలో కరిగించేసి దాన్ని ఎండబెడితే పంచదార యొక్క అందమైన స్ఫటికాలు బయటకు వస్తాయి. అలాగే అతను మొట్టమొదటిసారి ఒక 10-15 సంవత్సరాల కిందట ఆ పెద్ద పేరుంది యురేనియంతో సంబంధించినటువంటి ఒక లవణం, ఒక క్రిస్టల్, ఆ క్రిస్టల్ని తయారు చేయడానికి కావలసినటువంటి సామగ్రిని అంతా అతను ఒక తోట చేర్చుకుని, అతని యొక్క అనేక మిత్రులు విదేశాలలో ఉంటే వాళ్ళకు కూడా ఈ విధంగా ప్రయోగం చేసి ఈ లవణాన్ని తయారు చేయండి అని చెప్పి, ఇతను ఏ ఏ పదార్థాలు అయితే తయారు చేసుకున్నాడో ఆ లవణాన్ని తయారు చేయడానికి వాటి యొక్క లిస్టు విదేశాలకు కూడా, అంటే అతనున్న దేశం నుంచి విదేశాలకు కూడా పంపించాడు. పంపించాక ఆ ద్రావకాలన్నీ కలిపారు వాళ్ళు. కలిపిన తర్వాత ఆ క్రిస్టల్ ఎన్నాళ్ళలో తయారవుతుందో అని చూస్తే 2.5 సంవత్సరాలు పట్టింది ఆ లవణం తయారు చేయడానికి వాళ్ళకి, 2.5 ఇయర్స్. అదే ద్రావణాలు ఇప్పుడు ఉపయోగిస్తే 3.5 గంటల్లో తయారైపోతుంది ఆ లవణం. ఒకప్పుడు ఏ ద్రావణాలు అయితే మనం ఉపయోగించుకుని 2.5 సంవత్సరాల కాలం పట్టిందో అదే పద్ధతిని, అదే ప్రయోగాన్ని మనం రిపీట్ చేయటం వల్ల 2.5 సంవత్సరాలు పట్టేటటువంటి ఒక సంఘటన ఎంతకాలంలో చేయగలుగుతున్నాం? 2.5 గంటల్లో 3.5 గంటల్లో మనం దాన్ని మార్చేసేయగలుగుతున్నాం. విధానం ఏం చేశారు మీరు? 101వ కోతికి ఏం చేసి తొందరగా నేర్పగలిగారు? ఖనిజ జగత్తులో కూడా ఏ విధానాన్ని అవలంబింపజేసి మీరు 2.5 సంవత్సరాలు పాటు కట్టేటటువంటి ఆ లవణాన్ని 2.5 గంటల్లో తయారు చేయగలుగుతున్నారు అంటే, ఒకే విధానాన్ని మీరు తిరిగి తిరిగి చేయటం వల్ల ఒకే ప్రక్రియని, ప్రక్రియలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా అదే ప్రక్రియని మీరు రిపీట్ చేయటం వల్ల, ఒకప్పుడు చాలా కాలం పట్టినటువంటిది మీరు చాలా సులభంగా చేసేసుకోగలుగుతున్నారు. దీన్ని ఇంకా సులభంగా మీరు అర్థం చేసుకోవాలంటే, మీరు కారు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు, స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన అది గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు స్కూటర్ నడుపుతున్నప్పుడు అసలు మీరు నడుపుతున్నారో లేదో కూడా మీకు గుర్తుండదు. ఎవరైనా గబుక్కుని అడ్డు వస్తే ఏదో సడన్ బ్రేక్ వేసినప్పుడు మీకు స్కూటర్ నడుపుతున్నాం అని గుర్తు వస్తుంది తప్ప, లేకపోతే మీ వెనకాలతో కూర్చున్న స్నేహితుడితోనో పక్కన వస్తున్నటువంటి వాడితోనో మాట్లాడుకుంటూ మీరు ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతారు. ఈ విద్య, ఏ విద్య అయితే మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నము లేకుండా బాహ్యంగా లేకుండా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లేకుండా పొందగలిగే దాన్ని యజ్ఞము అంటాం. రిపీట్ చేస్తున్నాం కదా ఈ ప్రక్రియని, రిపీట్ చేసేటటువంటి ప్రక్రియని జపము అంటాం. అంటే ఈ రెండు కలిపితే ఏమవుతుంది? జప యజ్ఞము అవుతుంది. అది మీకు ఇక్కడ నేర్పింది, అది నేను ఇక్కడ చెప్పింది. అంచేత ఈ సూర్య విజ్ఞానాన్ని ఈ యజ్ఞ ప్రక్రియ ద్వారా మీరు జోడించగలిగితే, ఎలా జోడించమని చెప్తున్నాను నేను మీకు, ఈ గాయత్రి మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేయండి. గాయత్రి మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేయటం వల్ల ఏమవుతుంది? గాయత్రి మంత్రాన్ని మేము ఉచ్చారణ చేయము, మిగతా మంత్రాన్ని మేము ఉచ్చారణ చేస్తే ఏమవుతుంది అన్న దానికి జవాబు ఏమిటి అంటే, ఈనాడు సైన్స్లో రెండు సూత్రాలు మేము చాలా ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఒకటి ద్రవ్య నిత్యత్వ నియమము అని చెప్తాం, ఇంకోటి శక్తి నిత్యత్వ నియమము అని చెప్తాం. పేరు చాలా పెద్దగా మేము చెప్తున్నాం, కానీ సింపుల్గా చెప్పదలుచుకుంటే అర్థం ఏంటి అంటే, పదార్థము సృష్టింపబడదు, నశింపబడదు. రెండోది ఏంటి? శక్తి సృష్టింపబడదు, నశింపబడదు. ఈ రెండు కలిపాడు ఐన్స్టీన్. కలిపి ఏం చెప్పాడు? ద్రవ్య శక్తి తుల్యత నియమం అన్నాడు. ఈజ్ ఈక్వల్ టు mc². ఈ ఫార్ములాయే యజ్ఞ విద్య. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా యొక్క రివర్స్ యజ్ఞ విద్య. ఈజ్ ఈక్వల్ టు mc² లో మీరు ఏం చెప్తున్నారు? పదార్థం నశించిపోతే శక్తి ఉద్భవం అవుతుంది. అదే ఆటమ్ బాంబ్ అంటే, పదార్థం నష్టపోతే శక్తి ఉద్భవం అవుతుంది. మరి శక్తిని మీరు కిందకి దింపగలిగితే ఏమవ్వాలి? పదార్థం ఉత్పం అవ్వాలి కదా. అక్కడ సి అనేటటువంటి పదం ఐన్స్టీన్ దేని గురించి వేశాడో మీకు తెలుసా? కాంతి కిరణాలు. సి, వెలాసిటీ ఆఫ్ లైట్. కాంతి కిరణాలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యుడి దగ్గర నుంచి వస్తున్నాయి. సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలను c² e/c² చేయగలిగితే ఏమొస్తుంది? అక్కడ m వస్తుంది, మాస్ వస్తుంది. ఆ విద్య యజ్ఞ విద్య. యజ్ఞంలో సూర్యుడి యొక్క కిరణాలను కనుక మీరు లాక్కు వచ్చి ఆ సూర్యుడి యొక్క కిరణాలను పదార్థంగా మార్చుకోగలిగితే మన మహాభారతంలో కానీ రామాయణంలో కానీ యజ్ఞ విద్యలో రాసిన ఫలితాలన్నీవే. యజ్ఞపురుషుడు ప్రత్యక్షం అవుతాడు, యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై అప్పటికప్పుడు ఫలితాన్ని ఇస్తాడు. పుత్రకామేష్టి యజ్ఞం జరిగింది అని మీరు వింటారు కదా, ఆ వచ్చేటటువంటి అమృతం, ఆ పుత్రకా పిల్లలు పుట్టడానికి కావలసినటువంటి ఆ రసాయనం ఎక్కడి నుంచి వచ్చింది? యజ్ఞకుండల నుంచి వచ్చింది. మళ్ళీ ఆ మహాభారతంలోనే, రామాయణంలో కాకుండా మహాభారతంలో ద్రుపదుడికి ద్రోణాచార్యుడి మీద కోపం వస్తుంది. ద్రోణాచార్యుని చంపగలిగేటటువంటి పిల్లలు కావాలి అని యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ కుండల నుంచే బయటకి సర్వాలంకార భూషిత అయినటువంటి ఒక కన్య, రథంలో అన్ని అస్త్రాలు ఉన్నటువంటి ఒక పుత్రుడు దృష్టద్యుమ్నుడు, 16 ఏళ్ల వయసు వాడు బయటకు వస్తారు. యాటమ్ బాంబు, ఒక చిన్న పరమాణువు నుంచి అనంతమైనటువంటి శక్తి వస్తుంది అంటే మీరు నమ్మటానికి రెడీగా ఉన్నప్పుడు, అదే ఫార్ములాను ఉపయోగించుకుని ఆ సూర్యకిరణాలనే మీరు ఒక చోట చేర్చి కావలసిన పదార్థాన్ని మీరు తయారు చేసుకోగలరు అని ఋషులు చెప్తే ఎందుకు అపనమ్మకం? ఎందుకు అపనమ్మకం అంటే చేసి చూపించండి అంటారు. మీరు యాటమ్ బాంబు చేసి చూపించడానికి మీరు ఏం చేయాలి? ఎక్కడ పడితే అక్కడ చేసేయగలరా యాటమ్ బాంబు? మీరు ఎలా పడితే అలా చేసేసి చూపించేయగలరా? మిమ్మల్ని ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, ఇంటర్మీడియట్ బిఎస్సీ ఏదో చదివి, ఏమయ్యా నువ్వు యాటమ్ బాంబు తయారు చేయి నేను చూస్తానని మీరు తయారు చేయగలరా? కానీ యాటమ్ బాంబు తయారు చేయడం అసంభవం అంటారా మీరు? కాదు కదా. అదేవిధంగా ఈ యజ్ఞ కుండాలలో వచ్చే మీరు ఆ సూర్యకిరణాలను కిందకి దింపుకుని ఆ సూర్యకిరణాలన్నింటినీ కలుపుకుని మీకు కావలసిన పదార్థాన్ని తయారు చేయగలగటము అనేటటువంటి విద్య వస్తే దాన్ని సంజీవిని విద్య అంటాం. మీరు ఏమైనా చేయొచ్చు. అలాంటి వ్యక్తుల్ని కాశీలో నేను స్వయంగా చూశాను. నేను మీరు కూడా చేయగలుగుతారు, అది పెద్ద కష్టం కాదు. కానీ మీరందరూ కూడా ఇప్పుడు సైన్స్ చదవటానికి ఎంత టైం మీరు వినియోగిస్తున్నారు, ఎన్ని పుస్తకాలు మీరు చదువుతున్నారో అందులో వెయ్యో వంతు కనుక ఈ విషయం గురించి మీరు కాస్త తాపత్రయపడగలిగితే, నేను చూసినటువంటి సంఘటన చెప్తున్నాను నేను మీకు, ఇక్కడ ఉన్నటువంటి ఇసుకని తీసి సూర్యకిరణాలలోంచి వచ్చేటటువంటి కిరణాలలో మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే ఏంటి? భూతత్వం, మామూలు భూతత్వమే. అదేదో పెద్ద విశేషంగా తయారు చేసి దాని మీద ఇంద్ర మహేంద్రజాలాలు ప్రయోగించే భూతత్వం కాదు, మామూలుగా 10 రూపాయలు 15 రూపాయలకి దొరికేటటువంటి భూతత్వాన్ని ఉపయోగించుకుని ఆ సూర్యకిరణాలు ఈ మట్టి మీద పడేటట్టు చేస్తే నా కళ్ళారా మట్టి మీకు కావలసిన వజ్రంగా కానీ నీలంగా కానీ మాణిక్యంగా కానీ మారిపోవడం నేను కళ్ళారా చూశాను. నేను చచ్చిపోయినటువంటి ఒక పక్షిని, పావురాన్ని కానీ కోడిని కానీ మీరు తీసుకువెళ్తే ఈ సూర్యకిరణాలే వాటి మీద ప్రయోగింపజేసి ఆ సూర్యకిరణాల ద్వారా దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయటం నేను చూశాను. నేను ఇది అంతా కాకుండా ఇవాళ పొద్దున్నే మీ గాయత్రి పరివారంలోనే ఒక విషయం చెప్పబడింది సూర్య విజ్ఞానం గురించి చెప్తూ, ఒక పుష్పాన్ని ఇంకో పుష్పంగా మార్చడం, ఒక వస్తువుని ఇంకో వస్త్రంగా మార్చడం కూడా సూర్యకిరణాల వల్ల సంభవం అవుతుంది. అందుకే ఈ సూర్యకిరణ విద్యను, ఈ గాయత్రి మంత్రాన్ని, ఈ యజ్ఞాన్ని పెంచాలి. ఈ యజ్ఞాన్ని ఏమంటాం మనం, సంజీవని విద్య అంటాం. కానీ ఇది మీకు ఒకసారిలో మ్యాజిక్లో లాగా నేర్చేసుకుందామంటే నేర్చుకోలేరు. దీని ద్వారా మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విధమైనటువంటి భూతత్వము లేకుండా మీ శరీరాన్ని భూతత్వంగా మార్చుకునే ప్రక్రియ అవుతుంది. ఆ ప్రక్రియ జపయజ్ఞము అని చెప్పాను నేను. పొద్దున్న 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు మీరు గాయత్రి మంత్రంలో లయం అయిపోవడానికి ప్రయత్నం చేయమని చెప్పాను నేను. ఒక 4 రోజుల పాటు దీన్ని క్రమం తప్పకుండా చేయండి. ట్యూషన్ మిస్ అవుతే మీరు ఎంత గాబరా పడతారో, ఈ 15 నిమిషాలు మిస్ అవుతే మీరు అంత సీరియస్గాను కష్టపడండి. 15 నిమిషాల పాటు లయం అయిపోయేటటువంటి విద్య. దీని తర్వాత ఇంకో విద్య చెప్పాను నేను మీకు, శ్వాస పీల్చుకునేటటువంటి విద్య. ఈ శ్వాస పీల్చుకునేటటువంటి విద్యలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, మీలో జువాలజీ స్టూడెంట్ ఎవడైనా ఉంటే మీ జువాలజీ టెక్స్ట్ బుక్స్ తీసి చూడండి. నిమిషానికి 5 సార్లు మాత్రమే శ్వాస పీల్చుకునేటటువంటి జంతువులు 2 ఉన్నాయి, తాబేలు, ఏనుగు. అది 500 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతాయి. నిమిషానికి 35 సార్లు శ్వాస పీల్చుకునేటటువంటి జంతువులే కొన్ని ఉన్నాయి, కుందేలు, కుక్క. ఇవి 25 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. నిమిషానికి 18 సార్లు శ్వాస పీల్చుకునేటటువంటి మనము సుమారు 87-90 ఏళ్ళు బతుకుతాం. శ్వాస యొక్క వేగాన్ని మీరు తగ్గించేస్తే నిమిషానికి 18 సార్లు మీరు ఇప్పుడు శ్వాస తీర్చుకుంటూ ఉంటారు యావరేజ్ మీద. ఇందాక ఇక్కడ 2 గంటలకు నేను చెప్పాను, నేను సమానంగా శ్వాసని చాలా నెమ్మదిగా పీల్చుకోండి. ఊపిరితిత్తుల నిండా మీరు నింపుకోండి. ఊపిరితిత్తుల్లో ఏ శ్వాసను మిగిల్చుకోకుండా ఆ శ్వాసను మీరు మళ్ళా వదిలేయండి. అంటే మీరు ఏం చేశారు, అక్కడ శ్వాస యొక్క సంఖ్యను తగ్గించుకుంటున్నారు. దానివల్ల కూడా మీ ఆయు ప్రమాణం పెరుగుతుంది అని మన యోగ శాస్త్రంలోనే కాదు జువాలజీలో ఏ టేబుల్ అయినా మీరు చూడండి, శ్వాసని మార్చుకుంటే మీ ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఆయు ప్రమాణం పెరిగింది అంటే అర్థం ఏంటి, మీ ఆరోగ్యం పెరిగింది. ఇదంతా కాకుండా ఎరుపు, నీలము, పసుపు అనే 3 రంగుల్ని సూర్యుడి నుంచి ఆకర్షించుకోవటం నేర్చుకోండి అని చెప్పాను నేను మీకు. ప్రయత్నించండి, అది ఎలా ప్రయత్నించాలో కూడా చెప్పాను నేను. ఈ 3 ఎప్పుడైతే మీరు చేస్తారో, గాయత్రి మంత్ర తరంగాలలో లీనమైపోవటము, శ్వాసను నెమ్మదిగా పీల్చుకుని ఊపిరితిత్తుల నిండా పీల్చుకుని శ్వాసను పూర్తిగా వదిలేయటం ఎప్పుడైతే నేర్చుకుంటారో, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ 3 కిరణాలు, నీలపు రంగు కిరణాలు, ఎరుపు రంగు కిరణాలు, పసుపు రంగు కిరణాలు, మీకు తెలుసు సైన్స్ స్టూడెంట్స్లో 7 రంగులుగాను సూర్యకిరణాలు విభజించుకోవచ్చు. మీరు 3 రంగులుగానే కాదు, జ్యాన 7 రంగులు వస్తాయి కదా, అందులో ఈ 3 రంగుల్ని వేరువేరుగా పట్టుకోవటం మీరు నేర్చుకుంటే ఏం జరుగుతున్నప్పుడు, సద్బుద్ధి, సమృద్ధి, శక్తి, ఈ 3 ఏ క్షణంలో అయితే మీకు వస్తాయో, ఈ 3 ఎప్పుడైతే మీరు ఉపయోగించుకుంటారో దాన్ని మీరు గాయత్రి అనే పేరుతో పిలుచుకోండి, యజ్ఞము అనే పేరుతో పిలుచుకోండి. ఇదంతా కాదు, మేము దీన్ని సూర్య విజ్ఞానము అనే పేరుతోనే మాట్లాడుకుంటాము. ఇచ్చంటే యజ్ఞము, గాయత్రి అంటే ఏదో పాత వాసన వేస్తుంది మాకు, అంటే అభ్యంతరం ఏం లేదు, కానీ చేయాల్సిందిదే. అంచేత ఈ యజ్ఞ విద్యను మళ్ళీ అర్థం చేసుకోండి. యజ్ఞ విద్యను ఏం చేస్తున్నారో, ఇక్కడ సూర్యకిరణాలను లాక్కుంటారు గాయత్రి మంత్రంతో. మీరు సూర్యకిరణాలను గాయత్రి మంత్రంతో లాక్కున్న తర్వాత మీరు ఏ పదార్థాన్ని తయారు చేయాలి అనుకుంటున్నారో ఆ పదార్థాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి ఆలోచనలు అందులో వేయండి. మీరంటారు ఏమిటి అంటే, ఆలోచనల వల్ల పదార్థాలు మారిపోతాయా,
ఆలోచన వల్ల ప్రవృత్తి మారిపోతుందా? ఆలోచనలు సవ్యంగా ఉంటే, మీరే నలుగురు కూర్చున్నారు ఇక్కడ, చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరందరూ, పిక్నిక్కి వెళ్ళిపోదాము అనుకుంటూ ఉంటే సడన్ గా ఒకటి తలకు వచ్చింది, బాధ పడుతున్నాడు. వాడు చెప్పడేమి, ఇందుకు చెప్తే మీ మూడు పాడైపోతుందని. కానీ వాడి మొహంలో బాధ కనిపిస్తూ ఉంటుంది, నీరసంగా తల వాల్చిస్తూ ఉంటే మీ మూడ్లు ఏమవుతాయి, మీ ఆలోచనలు ఏమవుతాయి? పిక్నిక్ తర్వాత చూసుకుందామే, ముందు ఇతని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, ఇతరు కావాల్సినటువంటి మందులు ఇప్పిద్దాం అనుకుంటారా అనుకోరా? ఆలోచనలు కరెక్ట్ మార్గంలో ఉంటే, ఆలోచనలు సవ్యమైనటువంటి మార్గంలో ఉంటే పరిస్థితులు సవ్యమైన మార్గంలో పడతాయి. ఇది రామాయణ మహాభారతాలు చెప్తాయి. అది మనం ఆలోచించకుండా ఆ రామాయణ మహాభారతంలోనే అపసవ్యంగా ఉన్నవి ఏమిటి అని మనం వెతుక్కుంటూ ఉంటే అవి కనిపిస్తాయి మనకి. వచ్చిన గొడవ ఏంటి అంటే, ఇది చేస్తే నీకు ఈ విధమైనటువంటి బాధ వస్తుంది అని MBBS క్లాసులో చెప్తారు. డాక్టరీ క్లాసులో మెడికల్ కాలేజీలో మీరు వెళ్తే టైఫాయిడ్ గురించి చెప్తారు, మలేరియా గురించి చెప్తారు, స్మాల్ పాక్స్ గురించి చెప్తారు, ఇంకా మనం పేరు వినని కొత్త కొత్త రోగాలు ఏవైనా ఉంటే ఆ రోగాల గురించి కూడా చెప్తారు. ఆ రోగాలన్నిటి గురించి చెప్తూ ఉంటే ఎవడైనా ఒక కొత్తవాడు అక్కడికి వచ్చి ఆ క్లాసులు వింటే వాడు ఏమనుకుంటాడు, డాక్టరీ విద్య అంటే రోగాల విద్య, రోగిష్ఠులు ఎలా ఉంటారు, రోగాలు ఎలా ఉంటాయని తెలిపే విద్య, అదా డాక్టరీ అంటే? కాదు కదా, డాక్టరీ అంటే ఏంటి, ఆ రోగాలను ఎలా నయం చేయాలో చెప్పేసేటువంటి విద్య. అంచేత రామాయణ మహాభారతంలో మానవ జాతికి వచ్చేటటువంటి అన్ని రకాల పుణ్యులు, అన్ని రకాల నెగిటివ్ ఆస్పెక్ట్స్ వర్ణించబడి ఉంటాయి ఖచ్చితంగానే. కానీ అవి ఎందుకు వర్ణించబడి ఉన్నాయి అక్కడ, వాటిని ఎలా తీసివేయాలో కూడా అక్కడే జవాబు చెప్పబడి ఉంది. ఓ చిన్న ఉదాహరణ ఇచ్చి ఆపేస్తాను నేను. 5:30కి ఆపుతాను అన్నవాడిని 6:15కి ఆపుతానంటే, ఓ చిన్న ఉదాహరణ రామాయణ మహాభారతంలో మీరు జవాబు ఎలా ఇవ్వాలి మాస్టర్ అని అడిగారు కనుక చెప్తున్నాను నేను. అన్నదమ్ములు, నా కొడుక్కే రాజ్యం కావాలి, నా కొడుక్కే రాజ్యం కావాలి కనుక పెద్ద కొడుక్కి రాజ్యం రాకూడదు, సవతి తల్లి సవతి భార్య కొడుక్కి అని 14 ఏళ్ళు రాముడికి వనవాసం పంపించేసింది ఒక స్త్రీ. ఇదా మీ రామాయణం. ఇందులో గొప్ప ఏముంది, అందులో గొప్ప లేదు, గొప్ప దాని తర్వాత జరిగిన దాంట్లో ఉంది. ఏంటి ఆ గొప్ప, ఏ కొడుకు కోసం అయితే తను పెద్ద కొడుకుని రాజ్య అభివృద్ధి పంపించిందో ఆ కొడుకు తిరిగి వచ్చాక నాకు ఈ రాజ్యం అక్కర్లేదన్నాడు. అది నేర్చుకోవాలి రామాయణంలోనే. తప్పులు జరుగుతూనే ఉంటాయి, ఆ తప్పుని ఎలా సవరించాలి. తల్లి తప్పు చేసింది అక్కడ, నా కొడుక్కి పట్టం కట్టాలి అని చెప్పి అసలు వారసుడైనటువంటి వాడిని, అర్హత ఉన్న వాడిని అడవికి పంపించేస్తే నాకు నీ ద్వారా సంపాదించినటువంటి ఈ కుళ్ళు పోతుతనంతో వచ్చినటువంటి నీ వరాన్ని తప్పుగా ఉపయోగించుకున్నటువంటి రాజ్యం నాకు అక్కర్లేదు అని చెప్పగలిగేటటువంటి దమ్మున్నటువంటి పిల్లలుగా మీరు మాలగలరా, లేకపోతే అప్పనుగా వచ్చేసింది కదా సీటు, అంచేత నేను కూడా గద్దె ఎక్కిస్తానంటారా? అదా రామాయణం.